அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிகிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம் ஸ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யோ த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம் ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து அஷ்டாதச புராணாலலோ மத்ஸ்ய புராணம், மார்க்கண்டேய புராணம், பவிஷ்ய புராணம், பாகவத புராணம், பிரம்ம புராணம், பிரம்மாண்ட புராணம், பிரம்ம வைவர்த்த புராணம், வராக புராணம், வாயு புராணம் அண்டே அதே சிவபுராணம், விஷ்ணு புராணம், அக்னி, நாரத, பத்ம புராணముల వరకు అయ్యాయి. ఇంకా లింగ పురాణము, గరుడ పురాణము, వామన పురాణం కూడా ఒకటి మిగిలింది. వామనుడు ఎక్కడో దాక్కున్నాడు ప్రస్థానిక స్వామి వారు పాతాళంలో. ఆఖరిని స్కాందం. ఇప్పుడు లింగ గరుడ పురాణముల సంపుటీకరణ మనకి సాగుతుంది. ఇంకా ఆఖరిగా వామన స్కాంద పురాణాలు మిగులుతాయి. అందులో భాగంగా లింగ పురాణం బాగా చిన్న పురాణం, పురాణాల్లో కొంచెం బాగా చిన్నది, బొత్తిగా 2,000 శ్లోకాలతో కూడినది. తక్కినవన్నీ అందులో ఉన్న మంత్రములన్నీ విడిగా ఉంటాయి. అవి పూర్వం శివపురాణాదుల్లో వచ్చేస్తాయి. కాబట్టి బుల్లి పురాణం సుందరకాండలో సగం ఉంటుంది ఇంచుమించుగా అన్నమాట, అంత చిన్నది. ఇందులో భాగంగా ఒకనొకప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని గంగా యమునా సంగమ స్థానంలో కలుసుకుని అక్కడ కొంతకాలం యాగం చేస్తున్నప్పుడు, యాగం మధ్యలో విరామ సమయంలో సూతుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రశ్నించి, మహాత్మా, నీ ద్వారా ఎన్నెన్నో పురాణాలు ఇంత పూర్వం నైమిషారణ్యంలో విన్నాం, ఇప్పుడు కూడా మేము గంగా యమునా తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివుడైన విశ్వేశ్వరుణ్ణి గురించి ప్రకృష్టమైన యాగం చేశాం. యాగము భగవంతుడి ఒక్కడు గురించే కాదు, సకల దేవతా సంతృప్తి కోసం చేస్తాం. సాధారణంగా ఉపాసనలు ఒక్క దేవతా ఉపాసనే ఉంటాయి, కానీ ఏకేశ్వర ఉపాసన కాకుండా అనేక దేవతలను దృష్టిలో పెట్టుకుని ఆహుతులిస్తే వాటిని యాగము అంటారు. మీరు చూడండి, శివభక్తులు శివుణ్ణే ధ్యానం చేస్తారు, ఇంకెవరిని పట్టించుకోరు. విష్ణు భక్తులు విష్ణువుని, ఏ దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటే ఆ ఒక్క మంత్రమే అనుష్ఠానం చేస్తాం. కానీ యాగం అలా కాదు. వరుసగా అష్టదిక్పాలకుల్ని, ఇంద్ర యత్సాహ ఇంద్ర యయదన్న మమ అని ఇంద్రుడికి, అలాగే అగ్నికి, యముడికి, నిరుతికి, వరుణుడికి, వాయువుకి, కుబేరుడికి, ఈశానుడికి, ఈ 8 దిక్పాలకులకి, అష్టదిక్పాలకులు అయ్యాక నవగ్రహాలకి, విశ్వే దేవతలకి, శిల్పులకి, త్వష్ట మొదలైన ప్రజాపతులు ఉంటారు. వీళ్ళు దేవశిల్పులు అన్నమాట. అసలు త్వష్ట అనే శబ్దానికి వడ్రంగి అని కూడా అర్థం. వడ్రంగులు కూడా పూర్వం యజ్ఞంలో ఒక భాగులు. యజ్ఞంలో భాగం పొందడానికి కమ్మరి, వడ్రంగి వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టేవారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పితృదేవతల్ని దృష్టిలో పెట్టుకుని, మన ఉపాస్య దేవతని దృష్టిలో పెట్టుకుని, త్రిమూర్తుల్ని దృష్టిలో పెట్టుకుని, ఇవి కాకుండా మరుద్గణాలకి అందరికీ ఇస్తాం. జయాది హోమంలో చూడండి, చిత్తాయస్సాహ చిత్తాయ ఇదన్నమమ, వీళ్ళందరినీ చెబుతున్నాం మనం. ఇంతమందికి ఆహుతులిచ్చేది యాగం. అందుకే యాగము అంటే దివ్యలోకం గచ్చంతి ఇది యాగం అని. యా ఏది దేనిని చెయ్యడం వల్ల, గం గచ్చతి బహువచనంలో గచ్చంతి, దేనిని చెయ్యడం వల్ల సమస్త దేవతలని మనం పొందగలుగుతున్నామో, దేవతల గురించి వెళ్ళగలుగుతున్నామో అది యాగం. యాగంలో కూడా ఉచ్చస్థితి ఉండాలి, గొప్ప స్థితి ఉండాలి. యాగాలంటే బుడ్డి బుడ్డి యాగాలు రోజు జరుగుతూనే ఉంటాయి, నిత్యాగ్నులు నిత్య హోమాలు. ఇలా కాకుండా ఎక్కువ సంవత్సరాల పాటు ఎక్కువ ఖర్చుతో గొప్ప మంత్రాలతో మహానుభావులైన సభ్యుల సమక్షంలో జరిగితే దానిని ప్రకృష్టము అంటాం. ఉచ్చస్థితిలోకి వెళ్ళినది, గొప్పది, చాలా ఏర్పాట్లతో కూడినది. అటువంటి యాగం జరిగింది కాబట్టి ఆ స్థలాన్ని ఏమన్నారు, ప్రకృష్ట యాగం. అది ప్రయాగం. ప్ర అంటే ప్రకృష్టము, ప్ర అనేది ఉపసర్గ, ప్రకృష్టతత్వాన్ని సూచిస్తుంది. మీరు చూడండి, ప్ర ఇది ప్రకృష్టత్వం. దేవీ భాగవతంలో దశమ స్కంధంలో ప్రకృతి అంటే నిర్వచనం చెబుతూ, ప్రకృష్టమైన కృతి కాబట్టి అది ప్రకృతి, అలాగే యాగం ప్రకృష్టమైతే అది ప్రయాగం అని చెప్పి నిర్వచనం చెప్పారు. కాబట్టి ఇంతకీ ప్రయాగ అంటే భయంకరమైన రాక్షస నాశనానికి, అభయంకరులైన దేవతల అభివృద్ధికి గొప్ప ప్రయత్నముతో చెయ్యబడిన యాగం, గొప్ప ఉద్యమంతో చెయ్యబడిన యాగం. ఉద్యమము అంటే ప్రయత్నం అని సుమా, అంతకంటే ఏం లేదు. అంటే ఇంతకీ అక్కడ ఏం జరిగింది, కొన్ని కోట్ల ధనం ఖర్చు అయ్యింది, అది ఒక ప్రకృష్టత్వం. మహానుభావులైన పండితులు, నువ్వా నేనా అని ఢీకొట్టగలిగే పండితులు వచ్చారు అంటే అక్కడ ఋత్విగణాలు చాలా గొప్పవాళ్ళు, అదొక ప్రకృష్టత్వం. యాగస్థలం ఒక పక్కన గంగ, మరో పక్కన యమున, రెండు నదుల కలయిక కాబట్టి స్థలం అదొక ప్రకృష్టత్వం. చూడ్డానికి వచ్చిన సదస్యులు, సభ్యులు, మహానుభావులు మీలాంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రకృష్టులే. ఇలా ఏ విధానం చూసినా, ఏ అంగం చూసినా, ఏ కోణంలోంచి పరిశీలించినా అంతా గొప్పతనమే, ప్రకృష్టత్వమే కనపడుతున్నది. ఇన్ని రకాల ప్రకృష్ట తత్వములతో కూడిన యాగం కనుక దానిని ప్రయాగ అన్నారు. ఆ స్థలాన్ని కూడా అదిగో అటువంటి ప్రయాగ స్థలంలో అద్భుత యాగం జరిగింది. ఆ యాగ సమయంలో నువ్వు కూడా మా అదృష్టవశాత్తు వచ్చావు సూత మహర్షి, నీకు నమస్కారం చేస్తున్నాం. నీకు తెలియందంటూ లేదు, యచ్చ భూతంచ భవ్యంచ యచ్చాన్యద్వస్తు వర్తతే నత్వయా విదితం కించిత్ త్రిషు లోకేషు విద్యతే. ఈ మూడు లోకాలలోనూ నీకు తెలియనిది ఉన్నదా, నీకు తెలియని వృత్తాంతం లేదు, నీకు దృష్టిలోకి రాని వస్తువు అంటూ ఉండదు. ఏదో మా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు మాకు గురువు అయ్యావు. అసలు ఒక గొప్ప గురువు ఎప్పుడు లభిస్తాడు, పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే లభిస్తాడు. మేమింతకు పూర్వం అనేక శుభవృత్తాంతాలు విన్నాం, కానీ పరమేశ్వరుడు లింగస్వరూపుడని, ఆ లింగానికి లక్షణం ఉన్నదని, నిజానికి పరమాత్ముడికి ఏ లక్షణమూ లేదని, ఆయన సగుణుడు నిర్గుడు. కసేపు కట్టిండమ్మా, తినేస్తున్నారు అహోపంలో మీరు. నమః పార్వతీపతయే హరహర మహాదేవ్. అంచేత చూసారా, భగవంతుని కథలకి విఘాతం కలిగితే ఎంత చికాకు వచ్చేస్తుందో. మంచి ఒక ఆసక్తి ఆ రంగంలోకి అడుగు పెట్టాలంటే మాకు కూడా తన్మయత్వానికి వెళ్ళాలి. ఆ తీరా భగవంతుడి తన్మయత్వాన్ని పొందుతున్న సమయంలో టింగ్ 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 అని యథోఫోన్ ఒకటి వచ్చేసరికి ఒళ్ళు మండిపోయి ఆ మొత్తం మూడంతా పాడైపోతుంది. మళ్ళీ అందులోకి వెళ్ళాలి. ఇదే తపస్సు అంటే. తపస్సుని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఒకనొక నరక దూత సెల్లు. సెల్లు కాదు అది, ఒక్కప్పుడు హెల్లు కానీ అన్నాం. అందుకే హెల్లు, అది నరకం అన్నారు. దిక్కు వాళ్ళని హెల్లు సరే అదో పక్కన పెడితే, పరమేశ్వరుడు సగుణుడు నిర్గుణుడు. సగుణుడు అంటే నేను సగుణుడిని ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్నానుగా, కళ్ళదోడు కనపడుతోంది, కళ్ళున్నాయి, కళ్ళదోడు వెనకాతల, నోట్లో నాలిక ఉంది. అంటే అఫ్కోర్స్ నాలిక అంటూ ఉంది కానీ నేను నోట్లో నాలిక లేని అమాయకుండా అనుకోండి, అది వేరే విషయం. నోట్లో పళ్ళున్నాయి, ఏదో ఒళ్ళు కనపడుతోంది, తల కనపడుతోంది, ఇలా అవయవాలు కనపడతాయి, ఏదో మంచో చెడ్డో గుణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. గుణరూప కర్మములు కలిగి ఉంటే వాణ్ణి ఏమన్నాం? సగుణుడు అన్నాం. అవి ఏమీ లేవు. శివుడికి ఏముంది? మీరేమన్నా చూసారా ఆయనకి ఏ గుణాలు ఉన్నాయో, ఆయనకి ఏ రూపం ఉందో? మనం పురాణాల్లో వినడమే తప్ప ప్రత్యక్షంగా ఆయన రూపం చూడలేదు. ఆయన నిర్గుణుడు. అటు సగుణం ఇటు నిర్గుణం రెండూ ఉన్నవాడు ఆయన. ఎందుకనంటే ఆయనకి రూపమూ లేదు కానీ ఉంది, అదే లింగం. అంటే లింగానికి ఒక రూపం ఉంది, కాకపోతే మనలాంటి రూపం కాదు. అమ్మవారిని చూడగానే మీకు ఆ ఎదురుగుండా రూపం కనబడుతోంది కదా, ఇటువంటి రూపం శివుడికి లేదు, విగ్రహం లేదు ఆయనకి, లింగ రూపంలో ఉంటాడు. అందుకని లింగం అంటే గుణము ఉండి లేనిది, రూపం ఉండి లేనిది, కర్మ ఉండి లేనిది. అందువల్ల ఇటు సగుణం అటు నిర్గుణం. అటువంటి సగుణ నిర్గుణములకు సంబంధించిన పరమేశ్వరుడి దివ్యతత్వం తెలుసుకోవాలని మా మనస్సు తహతహలాడుతున్నది. సోత, నీ దగ్గర సద్బుద్ధి ఉన్నది. ఒక్క సద్బుద్ధి ఉన్నవాడు మాత్రమే లోకానికి బోధ చెయ్యడానికి అర్హుడు. నువ్వు మాకు ఆ శివుడికి సంగతి చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్షణం మాకు తెలుసు. ప్రాప్తే కలియుగే ఘోరే నరాహ పుణ్య వివర్జితాహ దురాచార రతాహ సర్వే సత్యవార్తా పరాంముఖాహ పరాపవాద నిరతాహ పరద్రవ్యాభిలాషిణః పరస్త్రీ సక్త మనసః పరహింసాపరాయణః. ఈ భయంకరమైన కలియుగంలో మానవులు పుణ్యానికి దూరంగా ఉంటారు. పుణ్యం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఇలా వందల సంఖ్యలో ఉంటారు, పాపాలు చేసేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. అందువల్ల మానవులు పుణ్య దూర పరులు. తర్వాత దురాచారములు అంటే ఇష్టపడతారు. దురాచారం అంటే ఏమిటి? ఎంతసేపు ఇతరులను మీద చాడీలు చెప్పుకుని, ఉపన్యాసం ఒక అరగంట లేట్ అయింది అనుకుందాం, ఏ గురువారమో ఏడింటికి ఉపన్యాసం మొదలైందంటే చక్కా కూర్చుని ఆవిడేం చేసిందో, ఈవిడేం చేసిందో, వాడేం చేశాడో, వీడేం చేశాడో, వీటి గురించి చెప్పుకుంటూ ఉంటే అసలు నిజంగానండి ఏంటో తెలియదు. కానీ మానవులకి ఇతరుల గురించి చెప్పుకుంటూ ఉంటే ఉన్న ఆనందం పురాణంలో ఉండదట అసలు. అది లోక పురాణం, ఇదేమో వ్యాస పురాణం. అది లోకాభిరామాయణం, ఇది పాపం వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం కంటే లోకాభిరామాయణం మీద ఉన్న ఆసక్తి ఎంత ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఆయన ఇలా చేసేట, వీడు ఇలా చేసేట అంటూ 100 సార్లు చెప్పుకుంటే అది సరదా అనమాట. అదొక యోగం. కారణం ఏమిటంటే పురాణం వింటే స్వర్గం వంటి దివ్య గతులు కడతారు, అదే లోకాభిరామాయణం వింటే నరకానికి కడతారు. నరకంలో ఉన్న ఆనందం ఎక్కడ ఎందుకు ఉంటుంది? నరకం అంటే అదొక ఆనందం. దోమలు కొట్టుకుంటూ అక్కడ కాలుస్తూ ఉంటే యమధర్మరాజు బజ్జీలు వేయించినట్టు వేయిస్తూ ఉంటే ఆ ఆనందం ముందు ఈ స్వర్గం బాగుండదు. ఎందుకంటే మానవుల్లో ఎక్కువ మంది నక్కల్లాంటి వాళ్ళు, నక్క నాకలోకం కోరుకోదు కనుక. అందువల్ల దురాచార ప్రీతి కలిగిన వాళ్ళు ఈ కలియుగంలో ఎక్కువగా ఉంటారు. సత్య వార్తాపరాంగ్ముఖాహ, పరాంగ్ముఖుడు అంటే వెనక్కి తిరిగిన వాడు. మీరిప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నారు, అలా కాకుండా మొహం అటు తిప్పుకోండి, అప్పుడు పరాంగ్ముఖులు అన్నారు. అంటే మీ ముఖం నాకు చూపించడం ఇష్టం లేక ముఖం తిప్పుకున్న వాళ్ళు అన్నమాట, వెన్నుపూస చూపించిన వాళ్ళు. అవాంగ్ముఖుడు, పరాంగ్ముఖుడు, ప్రత్యంగ్ముఖుడు, ఉదంగ్ముఖుడు, ముఖాలు 4 రకాలుగా ఉంటాయి. ప్రాచి, అవాచి, ప్రతీచి, ఉదీచి, ఇవి 4 దిక్కులు. ప్రాచి అంటే తూర్పు. తూర్పుకు తిరిగి నమస్కారం చేసే వాళ్ళందరూ కూడా ఒక రకం, వ్యతిరేకంగా పరాంగ్ముఖులై ఉంటారు. అదే అంటే ప్రత్యంగ్ముఖులై ఉంటారు పడమరకి తిరిగి ఉండడం. నిజానికి ఇప్పుడు మీరు పడమరకే తిరిగి ఉన్నారు, కానీ పడమరకి తిరిగి ఉండడం అంటే దిక్కని కాదు అక్కడ ఉద్దేశ్యం. ఎప్పుడు దేవతారాధన చేసేవాళ్ళు పురాణం వినేవాళ్ళు ఏ దిక్కుకు కూర్చున్నా వాళ్ళు తూర్పు దిక్కుకు కూర్చున్నట్టే వాళ్ళు ఎప్పుడు ప్రాచ్యులు అని పిలువబడతారు. ఆ రకంగా మీరు ఎప్పుడు కూడా సరి అయిన ముఖంలో ఉన్నారు అని అర్థం. అదే పచ్చి తురకాళ్ళు దీనికి వ్యతిరేకంగా మనం తూర్పుకి తిరిగి దండం పెడితే వాడు పడమరకి తిరిగి దండం పెడతాడు. చూడండి మీరు ఎప్పుడన్నా వేదానికి పురాణానికి వ్యతిరేకంగా ఉండేవాణ్ణి వాణ్ణి పరాంగ్ముఖుడు అంటారు. సరే మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే వ్యాస సూత్రం ప్రకారంగా సంస్కృత భాషా సూత్ర ప్రకారంగా పరాంగ్ముఖుడు అంటే ముఖం పక్కకి తిప్పుకున్నవాడు వెనక్కి తిప్పుకున్నవాడు అని అర్థం. మొత్తం మీద సత్యం మీద శ్రద్ధ ఉండదు, మంచి మాటలు వినరు, చెడ్డ మాటలు అంటే చెవి కోసుకుంటారు అన్నమాట. కొన్ని ఇడియమ్స్ అని ఉంటాయి తెలుగులోను సంస్కృతంలో. చెవి కోసుకుంటాడంటే మీరు ఏమైనా ఆ చెవి కోసుకుని అక్కడ పెడతారా? వాడికి మామిడికాయ అంటే చెవి కోసుకుంటాడండి, ఆవకాయ అంటే చెవి కోసుకుంటాడు, పురాణం అంటే చెవి కోసుకుంటాడు, లేదా దరిద్రపు మాటలు వింటే చెవి కోసుకుంటాడంటే దరిద్రపు మాటలు వినగానే చెవిని ఇలా బ్లేడ్ ఎట్టుకోసి అక్కడ పెట్టుకుంటాడని కాదు. చెవి కోసుకునుట అంటే అంత ఇష్టం, కోసి పెట్టుట అంటే ఇలా చెవి పెట్టుకుని ఆహా ఎంత బాగుందో, వాడు చెడ్డాట, వీడు పీనుగుట, వాడి పాపాత్ముట, వాడు తాగుబోదుట, వీడు తిరుగుబోతుట అని ఇతరుల చెడ్డ వినడానికి ఈ చెవి ఆనందంగా పెట్టుకుని వింటాడనమాట. అది అలా ఇష్టపడుట అని అర్థం. కలియుగంలో చెడ్డ వినడానికి అసత్యం వినడానికి ఇష్టపడతారు, మంచి వినడానికి ఇష్టపడటం, అది రహస్యం. తర్వాత పరాపవాద నిరత, ఇతరుల మీద అపవాదాలు వేయడం ఇష్టపడతారు అన్నమాట. ఎంతసేపు ఇతరుల మీద చెడ్డ వేయడం అంటే పార్థసారథి గారికి రిటైర్ అయిన 70 ఏళ్ల వయసులో రెండవ పెళ్ళి ఏంటంటే ఇంక అంతకంటే అన్యాయం ఉంది, ఉన్న ఒక్క భార్యతోటే తలప్రాణం తాక్కొస్తుంటే ఈ వయసులో అంచేత అలాంటి దిక్కుమాలిన అపవాదములు వెయ్యడం ఇష్టపడతారు, వినడం ఇష్టపడతారు అన్నమాట. అయ్యా ఇంకా పోనీ ఏదో మాస్టర్ సత్యనారాయణ గారు అంటే కాస్త జుట్టు అయినా నలగం ఉంది, ఆయన జుట్టు కూడా నలగలేదు కనీసం. అంచేత అభాండం వేయడం అంటే అందరికీ బాగా ఇష్టము. అదే మంచి పని చేశారనుకోండి అప్పుడు చెప్పుకోడేవాడు, ఓహో ఆయనేమో గురువు గారికి సేవ చేశారు, టికెట్లు తెచ్చిపెట్టారంటే దాని గురించి తిరిగి ఒకసారి చెప్తే గొప్ప. అదే చెడ్డనగానే మాత్రం అది లేకపోయినా చెప్పుకోవడం ఇష్టపడతా అంట మనం. ఇక పరద్రవ్యాభిలాషిణ, ఇతరుల డబ్బులు కొట్టేయాలని చూస్తూ ఉంటారట. ఏదో అదే చెన్నై ఎక్స్ప్రెస్ లో దూరిపోయి 4 కంపార్ట్మెంట్లో 10 మంది దొంగలు టపాటప దొంగతనం చేసిపోయారే అయ్యా అవంటే ఇష్టపడతారు, ఇతరుల డబ్బులు కొట్టేయడం అనేది ఇష్టపడతారు కలియుగంలో. తర్వాత పరహింసాపరాయణ, ఇతరులను హింసించాలి, కొట్టాలి, తిట్టాలి అని చూస్తారు. మానవులకి దేహమే ఆత్మ అనుకుంటారు, ఆత్మ దేహం ఒకటి కాదు, ఆత్మ వేరు దేహం వేరు, కానీ శరీరమే ఆత్మ అనుకుని శరీరం పోషించడం, శరీరాన్ని రకరకాల సుఖాల్లో పెట్టడం, శరీరం కోసం ఏదైనా చేయడం చేస్తారు, మూర్ఖ దృష్టితో ఉంటారు. నాస్తికాహ, నాస్తికులు, పశుబుద్ధయః, పశుబుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు, తల్లిదండ్రుల్ని ద్వేషిస్తారు, కామానికి బానిసలవుతారు. లోభము అనే ఒకనొక భయంకర పిశాచ్యం ఆవహిస్తుందిట, అందుకని లోభగ్రహగ్రస్తాహ, లోభమనే గ్రహముల చేత పట్టి పీడింపబడి పిసిని కొట్టుతనంతో డబ్బు వెంటబడి డబ్బో డబ్బో డబ్బు అని అల్లాడిపోతూ ఉంటారు మానవులు. ధన సంపాదన తప్ప మరొకటి ఏమీ ఎక్కర్లా. ఈ సృష్టిలో ఏ జీవికైనా ఏదన్నా మిగిలింది అంటే డబ్బే, ఇంకేం లేదు. మీరు చూడండి అదొకటే. ఇక కాస్త కొస్త విద్యలు కూడా ధనం కోసమే నేరుస్తారు. ఇక గర్వంతో ఒళ్ళు తెలియదు, గట్టిగా 4 రూపాయలు వస్తే వాడిని పట్టుకోలేము, గట్టిగా ఓ రోజు ఇంత పేరు వస్తే వాడిని పట్టుకోలేము. బ్రహ్మజ్ఞానం శూన్యం, సంధ్యావందనం చెయ్యరు, దయాగుణం ఉండదు, శీలం ఉండదు, వ్రతం ఉండదు. ఇక భూమిని ఎప్పుడు దున్నాలి ఎప్పుడు దున్నకూడదనే ఊహ ఉండదు. అందరూ కులధర్మం విడిచిపెడతారు. శస్త్రాస్త్ర విద్యయా హీనాధేను విప్రావను వచ్చితాహ శరణ్యావన హీనాశ్చ కామిన్యూతి మృగా సదాహ. ఇంకా ఈ దుర్మార్గులు ఎటువంటి వాళ్ళు, శస్త్రాస్త్ర విద్యలని సరిగ్గా పట్టించుకోరు. ఏది శస్త్రం ఏది అస్త్రం, ఏ అస్త్రం వల్ల ప్రజలకు ఉపయోగం దేని వల్ల నష్టం ఇవి పట్టించుకోరు. గోవులను చంపుతారు, బ్రాహ్మణుల్ని శిక్షిస్తారు, ధర్మం విడిచిపెడతారు, శరణు బాబోయ్ అని అభయం కోరిన వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తారు. కలియుగంలో రక్షించేవాడు లేడు, భక్షకుడు తప్ప. అన్ని కాలాలలో పశువుల్లాగా తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు, ఇక అంతకుమించి చెప్పడం కూడా అనవసరం. వీళ్ళు పశుప్రాయో భోత్వ, ఇంచుమించుగా పశువులు అవుతారల్లా, పశువులే. పిడికిలు బిగించుకుంటారు, నాస్తికవాదం చాటుతారు, మంచి జాతకులు పుడితే వాళ్ళని స్కూలుకు పంపించేదాకా నాస్తికులు గొడవ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అది. భవిష్యత్తు చెప్పే అమ్మాయి ఎవతో దొరికింది, దొరికి దాని వెనకాతలు పడ్డాం. వేద విద్యలు మొదలైన దివ్య విద్యలన్నీ వీళ్ళ దృష్టిలో విద్యలు కావు. విద్య అంటే ఏఎంటెక్కో మెడిసన్నో, కంట్రీ అంటే అమెరికాయే, ఇక మిగతా దేశాలు దేశాలు కావు. భారతదేశం ఏలూరు కంట్రీ కాదనమాట వాడి. ఇక ఎవరు చూసినా పడుపు వృత్తి, వేశ్యల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం చూస్తున్నాగా ఢీ అని ఒక ఆట కనపడుతుంది చక్క, అందులోకి ఆ రోజు ఆట చూసిన వాడికి ఇంక వేరే బయట తిరగ. పూర్వం పాపం జయమాలను జ్యోతిలక్ష్మి కనపడేవారు, అప్పుడప్పుడు జ్యోతిలక్ష్మి చీరగట్టిందని పాటలు వినపడేవి. ఇప్పుడు ఇంటింటా జ్యోతిలక్ష్మి, ఎక్కడ చూసినా జయలక్ష్మి. ఈ మూడేళ్ల పిల్లకు కూడా భలే డ్రెస్ వేస్తున్నారు. అయ్యా పిల్లల చేత సంపాదన కోసం ఏ పనైనా చేస్తారు. ఈ మధ్యన కాస్త మొట్టికాయలు పడ్డాక ఆట ఆపారట్లయితే ఆట కాదు అది, దిక్కుమాల నాటి. ఇదేం ఆటండి బాబు, రామచంద్ర ప్రభు. ఇంత వికార పాటలు ఈ సృష్టిలో మరే ఉండవు అంటారు. కానీ ఈ పురాణం ఎప్పుడైతే అప్పుడు పరిగెత్తుకెళ్ళి ఢీ చూసేవాళ్ళు ఎక్కువ ఇందులో కూడా మళ్ళీ. అంటే అఫ్ కోర్స్ మీలాంటి జ్ఞానుల గురించి కాదు, అప్పుడప్పుడు వచ్చిపోయే అజ్ఞానుల గురించి చెబుతాను అన్నమాట రామచంద్ర ప్రభు. ఇది మీరు చూడండి, ఎక్కడైనా సరే టీవీలో యాంకరింగ్ కోసం ఆడవాళ్ళు ఇంత పిల్లల దగ్గర నుంచి పరిగెత్తుకు వెళ్ళిపోయి దిక్కుమాల డ్రెస్సు, పెదవులకు రంగులు, నానా ముఖానికి కోటింగ్ కొట్టేసిన అక్కడికి వెళ్ళిపోయి ఆ లైవ్లు ప్రోగ్రాములు కూడా వీళ్ళ అమ్మకడుపులు మాట దాన్ని స్పాన్సర్ చేసేవాడిని కూడా షూట్ చేసి పారేయాలని చేస్తారని చెబుతున్నది. ప్రతి విధవకి శరీరంలో అంగాంగ ప్రదర్శన చేసి సంపాదిద్దామనే తప్ప జ్ఞానంతో సంపాదిద్దామనే బుద్ధి లేదు. మరీ గొడ్డ బెత్తెడు పీలికలు వేసుకున్న వాడికి విలువ వస్తుందని ఇందులో చెప్పారు. ఇవిగా చూడండి, కావాలంటే నేను చెప్పింది ఆ అధర్మమో లేకపోతే మరోటో ఇందులో చెప్పిన మాట అది. 25వ శ్లోకంలో చెప్పారన్నమాట, వైశ్య సంస్కార హీనాస్తి, ఈ వేశ్య సంస్కారహీనులైపోతారట. కృపణ బద్ధముష్టయ కామిని జారభావేషు, జారభావం తప్ప ఒకటి ఉండదు అయిపోతుంది అని చెప్పేశారు. స్త్రియశ్చ ప్రాయసో భ్రష్ట, స్త్రీలు ఈ డబ్బు సంపాదన కోసం ప్రాయశ భ్రష్టులైపోతూ ఉంటారన్నమాట. మామగారిని చంపేసి డబ్బు కొట్టేసేవాడు, మొగుడిని చంపేసేవాడు, భర్తను చంపే భార్య, భార్యను చంపే మొగుడు, భయం విడిచిపెడతారు. ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉండదు. ఇలాంటి ఈ జనాలందరినీ బాగు చేయడానికి ఎంత పాపాత్ములనైనా స్వర్గానికి పంపించడానికి పనికొచ్చేది ఏమున్నది అంటే శివలింగానికి సంబంధించిన కథ. కాబట్టి శివుడు లింగస్వరూపాన్ని ధరించిన దివ్య కథని మాకు చెప్పు అనగా అద్భుతమైన ప్రశ్న వేశారు, చెబుతున్నాను వినండి. మీకోసం పూర్వం బ్రహ్మదేవుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు నాకు చెప్పాడు, బ్రహ్మదేవుడంతటి వాడు చెప్పిన ఆ మాటని మీకు చెబుతున్నా వినండి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం. అద్భుతమైన వేద మంత్రం ఇది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి అనుకున్నాడు ఒక ఆయన. కష్టపడి ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేశాడు. కానీ తీరా వీడి మాటలు, వాచః అంటే వాక్కులనమాట, వాక్కు వాచౌ వాచః, వాక్ అంటే ఏకవచనం, వాచః అంటే బహువచనం. వీడి మాటలు పరమాత్ముని దాకా వెళ్ళాయి కానీ ఆయన్ని పొందలేకపోయాయిట. అంటే మాటలతో భగవంతుణ్ణి పొందలేము మనం. ఇంత కష్టపడి చెప్పినా ఇవి అక్కడ దాకా వెడతాయనే నమ్మకంలా అంత తేలిక కదని పట్టుకోవడం. యతః ఎవడిని వర్ణించడంలో విఫలమై వాచః వాక్కు నివర్తంతే వెనక్కి తిరిగి వస్తున్నాయో, అప్రాప్య మనసాసః, మనసాసః అప్రాప్య, మనస్సుతో పాటు మన మనస్సు మన వాక్కు భగవంతుడి దాకా వెళ్ళలేక వెనక్కి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మన ఉపాసనా బలం సరిపోవటం. అది స్తోత్రం చేశాం, ఈ స్తోత్రం ఆయన దాకా వెళ్ళలా, మనస్సుతో ఆయన్ని పొందాలనుకున్నాం కానీ మన మనస్సు కూడా అక్కడ దాకా వెళ్ళలా. మన మనస్సు మన మాట పరమాత్ముడిని పొందలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. కారణం మనకి ఆయనని పట్టుకోవడానికి కావలసినంత శక్తి లేకపోవడమే. ఎంతకీ ఆయన ఎలా పట్టుకోగలం మరి? అయ్యా మేము పట్టుకోలేకపోతున్నామండి, మా వాక్కులు వెనక్కి తిరిగి వస్తున్నాయి, మా మనస్సు వెనక్కి తిరిగి వస్తుందంటే ఇక దానికి ఒకటే మార్గం చెప్పారు, పరమాత్ముడు గుణరూప కర్మాతీతుడు గనక మన వాక్కులతో మన మనస్సుతో ఆయన్ని పొందలేం, కానీ పొందడానికి భక్తి ఒక్కటి చాలు. భక్తి వినా మరొక మార్గం లేదుగాక లేదు. అటువంటి బ్రహ్మ విష్ణు రుద్రేందాది దేవతలతో కూడిన జగత్ప్రభు సర్వజ్ఞుడు శర్వుడు అని పిలువబడే రుద్రుడికి నమస్కారం. ఒక విత్తనం చిన్న సూక్ష్మమైన బీజం నుంచి మొలక పుడుతుంది, ఆ మొలక పెద్ద చెట్టు అవుతుంది, మళ్ళీ చెట్టు శాఖోపశాఖలై విస్తరించి బీజం ఇస్తుంది. అలాగే భక్తి అనే ఒక చిన్న విత్తనం నాటితే ఈ విత్తనం క్రమక్రమంగా దేవానుగ్రహానికి శాఖోపశాఖలై విస్తరిస్తుంది. కాబట్టి చిన్న బీజము సరి అయిన క్షేత్రంలో నాటితే ఎలా అయితే మొక్కవుతుందో, ఇంత భక్తి మొదట్లో మొదలవైతే ఆ భక్తి క్రమక్రమంగా అజ్ఞానిని జ్ఞానం చేస్తుంది. అసలు ఒకటి చెప్పన, గురువుని గురువు ద్వారా వచ్చిన దేవుణ్ణి ఇద్దరినీ సమానంగా భక్తిభావంతో ధ్యానం చేసిన వాడు ఎన్ని పాపములు చేసినా వాడిని అంటవన్నారు. కవచం వేసుకున్న వాడి శరీరంలోకి బాణాలు దిగుతాయా? ఇక్కడ వక్షస్థలం దగ్గర జయలలితలాగా వెపన్ సంబంధించినటువంటి ఒక ఆర్మర్ తగిలించుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కవచం అని ఒకటి వేసుకు తిరుగుతూ ఉంటుందిలేండి. సరిగ్గా ఈ పైనుంచి ఇక్కడ దాకా పాపం, అక్కడ ఒక తుపాకీతో కాల్చి చూశారట వాళ్ళ భట్లు, తుపాకీ గుండు తగిలి అది ఇనుము కదా వెనక్కి వచ్చేసింది అనమాట. అలాగే పూర్వం యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కవచం వేసుకుంటారు, ఆ కవచం వేసుకుంటే కత్తితో పొడిచిన ఆ కత్తి దానికి తగిలి ఠంగ్ అని విరిగి కింద పడుతుంది. కవచం ఉన్న చోటికి కత్తి ఎలా దూసుకుని వెళ్ళలేదో, గురుభక్తి దేవభక్తి ఈ రెండు సమానం, ఈ రెండు మన కవచం, ఈ కవచం ఉంటే ఇంక నువ్వు ఏమి చెయ్యి అన్నాడు. ఎన్ని పాపాలు చేసినా ఈ ఒక్క కవచం నిన్ను కాపాడుతుంది. కాకపోతే నీకు గురుభక్తి దేవభక్తి, ముందు గురువు లేకపోతే అసలు దేవుడనే మంత్రమే ఉండదు, ఆ ప్రసక్తే రాదు. ముందు గురువు, ఆపై ఆ గురువు ఇచ్చిన మంత్రానికి అధిష్టాన దేవత, ఈ రెంటినీ సమానంగా భావించు, ఇక ఆ తర్వాత నిన్ను ఏ పాపైనా చేసుకునేమో చూడు. నిజం చెబుతున్నాను, యావజ్జీవితం తాగి తందనాలాడిన దుర్మార్గుడికి ఆ తాగుడు వల్ల వచ్చే పాపం రాదట ఒక్క గురుభక్తి వల్ల. అలాగని తాగవని కదా ఇంటికి వెళ్ళి ఎరుపురు కూడా ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళి అంటే అలా యావజ్జీవితం కొన్ని బలహీనతలతో వ్యసనములలో నుంచి బయటపడలేని వాడికి మోక్షానికి మార్గం లేదా అంటే ఉంది అని చెబుతున్నాడు ఇక్కడ. అదేమిటి? ప్రసాదా దేవతా భక్తి ప్రసాదో భక్తి సంభవ, గురువు అనుగ్రహం వల్ల భక్తి పుడుతుంది, ఆ భక్తి వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇదొక్కటి నీకు మాత్రం సమస్త పాపముల నుంచి విముక్తిని కలిగించే ఒక గొప్ప సాధనం. ఇంతకంటే తేలిక ఇంకెవడు చెప్పగలడండి? ఇది పెద్ద కష్టమా? ఇదేమైనా బాగా డబ్బు ఖర్చుతో కూడిందా? కొన్ని డబ్బు ఖర్చు అంటే అడిలిపోవాలి. మాకున్న డిపాజిట్లు ఎన్నో లేవండి, కోటి రూపాయలు మాత్రమే నేను కోఆపరేటివ్ బ్యాంకులో వేసుకున్నానండి, ఆ వడ్డీతో బతకాలండి? ఇంత చేసి కోటి రూపాయల వల్ల నెల చేసరికి మాకు 25,000 లక్ష రూపాయలు వస్తుందండి, 100,000 రూపాయలతో మేము బతకాలి కాబట్టి మేము మీకు రూపాయి ఇచ్చుకోలేము అనొచ్చు. కానీ ఇది 100,000 రూపాయలు నెలకు వస్తే బతకలేకపోతుంది ఒక ఆవిడ. సరే, ఆ 100,000 రూపాయలు ఆవిడ సరిపోవట్లేదు, అది వేరే విషయం. కానీ మీరు గురుభక్తికి ఇంక వేరే డిపాజిట్ ఏముంది? నమ్మకం తప్ప. మా గురువుగారు ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన ఇచ్చిన మంత్రం గొప్పది, ఆ మంత్రం అనుష్ఠానం చేస్తాం, దాంతో పరమేశ్వర అనుగ్రహం. దీనికి ఏం ఖర్చు ఉంది? దీనికి ఏం డిపాజిట్ తీయాలి? సేఫ్ డిపాజిట్ ఇదోటే విశ్వాసం. అదిగో అటువంటి గురుశక్తికి మూలకారకుడైన వాడు సమస్త గురుడైన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి విద్య సంబంధమైన జ్ఞానం గురువు మాత్రమే ఇస్తాడు. కాబట్టి గురువే ఈశ్వరుడు, గురువే పరబ్రహ్మ అనగా అయితే సంతోషం అండి. శివపదాన్ని పొందడానికి మాకు సరి అయిన సాధనం చెప్పండి అన్నారు సౌనకాదు. అడిగిన ప్రశ్న కూడా ఎంత గొప్ప ప్రశ్న చెబుతా వినండి. అథ కిం పరమం సాధ్యం కిం వా తత్సాధనం పరం సాధక కీదృశ తత్ర తదిదం బ్రూహి తత్వత ఆగా. అన్నిటికంటే ఉత్తమమైన సాధించవలసిన వస్తువేది? ఆ వస్తువుని పొందడానికి సాధనమేది? ఆ సాధ్యాన్ని కోరే సాధకుడు ఎలా ఉండాలి? సాధన చెప్పు. అంటే ఇంతకీ మేము ఎవరిని పొందాలి? అంటే నువ్వు ఈశ్వరుడని చెప్పావు, ఆ ఈశ్వరుణ్ణి పొందడానికి ఒక సాధనం కావాలిగా. కొబ్బరికాయ ఉలవాలంటే ఒక గుణపం కావాలి, అన్నం వండాలి అంటే అగ్ని ఒక పాత్ర ఉండాలి, అలాగే ఈశ్వరుణ్ణి పొందడానికి ఒక సాధనం కావాలి. ఇంతకీ ఆ సాధనం ఏది? అసాధ్యమైన సాధ్యం పొందాలనుకున్న ఈ సాధకుడు ఉన్నాడు, మీరంతా సాధకులు అనుకుందాం, వీళ్ళు ఎలా ఉంటే ఆ భగవంతుడిని పొందుతారు? అన్నం వండాలి అనే కోరిక ఉంటే చాలు, మీరందరూ సాధకులే, అందరికీ అన్నం వండాలని కోరిక ఉంది. కానీ బియ్యం లేవు, కుక్కర్ లేదు, నీళ్లు లేవు, అగ్ని లేదు, ఇంకేం వండుతారు? కాబట్టి అన్నం వండాలనే కోరిక ఉన్నంత మాత్రం చేతనే సాధకుడు కాడు. సాధకుడికి సాధనములు కావాలి, నీళ్లు కావాలి, కుక్కర్ ఉండాలి, పొయ్యి ఉండాలి, అన్నిటికీ మించి ఆ పొయ్యిని వెలిగించేందుకు ఒక నిప్పు కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే అన్నం, అది కూడా సక్రమంగా సమయానికి చూసుకుంటేను.